మొత్తం అందులో అగస్త్య మహర్షి లోపాముద్రకి ఎవరెవరిలో ఏ ఏ గొప్పతనాలు ఉన్నాయో చెబుతూ శ్రీ మహావిష్ణువుకి అలంకారం చేస్తే చాలా సంతోషపడతాడు. ఎంత ఎక్కువ అలంకారం చేస్తే అంత ఆనందపడతాడు. కొద్దిగా సౌండ్ పెంచడానికి అభ్యర్థన లేకపోతే పెంచదు. ఆయనకి అలంకారం అంటే చాలా ఇష్టం. ఈశ్వరుడు కొంచెం నీళ్లు పోస్తే సంతోషిస్తాడు. జలధార ప్రియుడు, అఖండంగా నీళ్లు పడుతూ ఉంటే ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందో. అదే సూర్య భగవానుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తే బ్రహ్మానందం పొందుతాడు. ఇప్పుడు జలధార ప్రియుడైన ఈశ్వరుడికి అభిషేకం చేయబోతున్నాడు. బైక్ ప్రాబ్లం ఉందండి, ఆగుతోంది వస్తుంది, ఆగుతోంది వస్తుంది. దీనికి ఈ కార్డ్లెస్ వెహికల్తో ఇబ్బంది ఒక్కటి కొంచెం. ఇలా కాకుండా ఏదైనా వైర్ ఉంటే ఈ బఫరింగ్ సిస్టమ్ ఉండదు అన్నమాట. ఇంటర్నెట్ మాకు మాత్రమే ప్రాబ్లం అవుతున్నాను, అన్ని చోట్ల ఉంటుంది అన్నమాట ఈ ప్రాబ్లం. ఒక పద్యంలో నేను శ్రీ నీలకంఠేశ్వర శతకం అని నా చిన్నప్పుడు ఎప్పుడో రాశాను. కాశీపాడు అని మాకు ఏలూరుకి దగ్గరలో ఉంది, అక్కడ నీలకంఠేశ్వరుడి ఆలయం ఒకటి ఉన్నది. మీకు ఒక ఆశ్చర్యం చెబుతాను, అక్కడ ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మామూలు జమీందారు కాదు, 5,000 ఎకరాల సుక్షేత్రం వారి చేతిలో ఉండేది. తర్వాత అంటే ఈ భూమికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చాక అన్నీ పంచిపెట్టేశారు. ల్యాండ్ సీలింగ్ లేని క్రితం ఆయనకి 5,000 ఎకరాల సుక్షేత్రమైన పొలం ఉండేది. ఆయనకి పిల్లలు లేరు. ఒకరోజున ఆయన ఆ పల్లెటూరులో పిల్లలు లేరు పిల్లలు లేరు పెళ్ళైపోయాక 16 ఏళ్ళు అయిపోయిందని బాధపడుతూ బయటకు వచ్చాడు. మంచి జటాచూటాలు ధరించారు, తెల్లని మనుషుడు కనిపించాడు. విభూతి రేఖలు ధరించి పెద్ద జటాచూట పడేది కూడా. ధూర్జటి అంటావు అటువంటి వాడని. ధూహ్ అంటే బరువైన, బరువైన జడలు ధరించిన వాడు కనుక ధూర్జటి అన్నారు శివుణ్ణి. అంత జడలు ధరించి ఆ జడలు కూడా ఎర్రగా ఉన్నాయట. చెట్లకి అప్పుడే పుట్టిన చిగుళ్ళు ఎలా ఉంటాయో ఆయన శిరోజాలు అలా ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి కూర్చునున్నాడు. ఎందుకో వీరికి ఆయన చూడగానే గౌరవం కలిగింది. వెంటనే వెళ్ళి రెండు చేతులు తోడి నమస్కారం చేశాడు. అబ్బాయి నీకు పిల్లలు లేరని దుఃఖిస్తున్నావు నాకు తెలుసు. నీ పొలంలో అప్పటికి ఊళ్ళన్నీ పొలాల మధ్యలోనే ఉండేవి కదా పల్లెటూళ్ళలో. ఇప్పుడంటే జనసముద్రం అయింది కానీ పొలం కేవలం క్షేత్ర సముద్రంగా ఉండేది. నీ పొలంలో 100 ఎకరాల చెరువు తవ్వించి 4 ఎకరాల స్థలంలో ఒక శివాలయం కట్టు, నీకు కొడుకు పుడతాడు అని చెప్పాడు ఆ వచ్చిన. వెంటనే ఈయన 100 ఎకరాలలో 6 నెలలలో ఒక అద్భుతమైన చెరువు తవ్వించి అప్పుడు దానికి ఎదురుకుండా ఒక ఆలయం కట్టించారు. శ్రీ నీలకంఠేశ్వరుడు అని ఆలయంలో ఉన్న దేవుడికి పేరు పెట్టారు. సప్త సంతానములు అని మీరు వినే ఉంటారు. చెరువుని తవ్విస్తే అది కూడా మన బిడ్డ, అందుకని సంతానములలో కన్నబిడ్డ ఒకడు. ఒక పుస్తకం కావ్యం రాస్తే ఎవరైనా దానిని అంకితం పుచ్చుకుంటే అది 2వ సంతానం. తటాకం చెరువు తవ్విస్తే అది 3వ సంతానం. గుడి కట్టిస్తే అది 4వ సంతానం. ఈ సంతానాలలో కూడా చెరువు గుడి రెండు ఒకే చోట ఎవరైనా నిర్మాణం చేస్తే వారికి పునర్జన్మ ఉండదు అని సుస్పష్టంగా మంత్రశాస్త్రంలో వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు. అందువల్ల ఆయన ఏకకాలంలో చెరువు తవ్వించారు, గుడి కట్టించారు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. చిత్రం చెప్పమంటారా, ఆయన కృష్ణాష్టమి నాడు పుట్టాడు. కట్టించిందేమో శివాలయం నీలకంఠేశ్వరాలయం. ఆ నీలకంఠేశ్వరాలయం ప్రతిష్ట ఏమో సరిగ్గా మహానుభావులైనటువంటి వేద పండితులు ఎంతో మంది చూపించారు. ఏంటి డిస్టర్బెన్స్ వస్తున్నాడు, ఆగిపోతుంది అన్నాడు. ఆలయం ప్రతిష్ట అయింది. కానీ కొడుకు పుట్టింది ఎవడు తెలుసా మీకు? శ్రీకృష్ణాష్టమి నాడు పుట్టాడు. ఆయనకి నీలకంఠేశ్వరరాజు గారు పేరు పెట్టారు. సరిగ్గా 50 సంవత్సరాలు జీవించాడండి ఆయన. మళ్ళీ కృష్ణాష్టమి నాడు శరీరం విడిచిపెట్టాడు. ఇంతకంటే విచిత్రం ఉండదు. నేను అప్పుడు ఒక పద్యం రాశాను అన్నమాట, ఇదేమిటయ్యా నీ లీలలన్నీ ఇలాగే ఉంటాయి. కృష్ణాష్టమి నాడు పుట్టి కృష్ణాష్టమి నాడు అయిపోయాడు. కానీ ఆయన పేరేమో నీలకంఠేశ్వరుడు, కట్టించింది శివాలయం. అందుకని నీ పేరుందే మాధవుడైన శివుడై నవొక్కడను అద్వైతంబు బోధించెడిన్ భవ కాశీదవ నీలకంఠ అని ఆయన శ్రీ నీలకంఠేశ్వర. మైక్ తీసేసి చెప్పరా? కొంచెం ఎందుకంటే ఈ అందరు కూడా కంటే అసలు లేకపోవడం
నా మాట.
అందువల్ల మనకి పైకేమో వాళ్ళిద్దరూ విడివిడిగా కనపడతారు. చెప్పారు కదా, శివుడికి అపచారం చేస్తే విష్ణువు, విష్ణువుకి అపచారం చేస్తే శివుడు పరస్పరం వచ్చి శిక్షిస్తారు. నాకు ఇప్పటికి కూడా చరిత్ర ఆశ్చర్యకరంగానే ఉంటుందన్నమాట. ఆ ఇంట్లో ఎవరు పుట్టినా ఆ ఊళ్ళో ఇద్దరు పిల్లలు పుట్టారనుకోండి, ఒకడు శివుడిలాగా తెల్లగా ఉంటాడు, రెండో వాడు ఖచ్చితంగా నల్లగా ఉంటారు. కూతురు నల్లగా ఉంటే కొడుకు తెల్లగా ఉంటాడు, లేదా కొడుకు నల్లగా ఉంటే కూతురు తెల్లగా ఉంటుంది. ఆ ఊళ్ళో ఎవరికైనా సంతానం పుడితే ఇద్దరు పిల్లలు పుట్టే అంతేనమాట. అది శివకేశవ అభేదతత్వం. అటువంటి అభేదతత్వాన్ని ఇక్కడ మీరు నిరూపిస్తూ ఈ కార్యక్రమం నడుపుతున్నారు. శివుడి శిరస్సు మీద ఎంత చొక్క నీరు చల్లితేనే ఆయన అభిషేకంగా భావిస్తాడ. అందుకే మాధయ్య గారి వలన రాజశేఖర చరిత్రలో నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి అన్నాడు. ఇంకా ఏదో శంఖం పట్టుకునో లేకపోతే కమండలం పట్టుకునో భక్తితోటి మహాన్యాస పూర్వకంగా అభిషేకం చేయవలసిన అవసరం కూడా లేదు. ఏ మంత్రము చేతకాని వాడు ఇన్ని నీళ్ళ పొరపాటు తల్లితే ఓహో ఇది నాకు అభిషేకం అనుకుంటాడ. అందుకని నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంతయవాటు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానిల్తి మొల్ల చెట్టు. శివుడి శిరస్సు మీద కొంచెం అలా నీళ్లు తల్లి, పత్రి అంటే సంస్కృత పదం, అది తెలుగులో వికృతి అయిపోయి పత్తిరి, భక్తి లేకుండానో లేకపోతే ఏడాది నుంచి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఏదడాలో పట్టుకొచ్చి ఆయన మీద పారేస్తే అప్పుడు దానికి పత్తిరి అని పేరు. పత్రికి పత్రికి తేడాది. పత్రి అంటే అప్పటికప్పుడు కోసుకొచ్చి శ్రద్ధగా నామస్మరణ చేస్తూ శిరస్సు మీద పెడితే అది పత్రి అని పిలువబడుతుంది. కానీ కవిగారు ఏమన్నాడు తెలుసా, నువ్వు అంత శ్రద్ధగా చేయలేవేమో, పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతూ ఉద్యోగానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ తిండి తినడానికి కూడా అవకాశం లేదు కదా, పాపం కారులోనే కాఫీ తాగుతూ పరిగెత్తుకుంటూ ఆఫీస్కి వెళ్ళవలసిన సమయం కదా కలియుగంలో. అలాంటి వాడు ఏం చేస్తాడు, వదలలేడు పూజ, అలాగని చెయ్యడానికి అవకాశం లేదు. అందుకని హఠాత్తుగా విసిరేశాక, అలా విసిరేస్తే దానికి పత్తిరి అని పేరు అనమాట. అంటే వికృతి పూజ అది. అయినా కూడా ఆయన భక్తితో నా మీద వేశాడు అని సంతోషిస్తాడు. ఇలా ఇన్ని నీళ్లు తల్లి కొంచెం ఆకులతో ఆయన్ని విసిరి పూజిస్తే కూడా కామధేనువును దొడ్లో రోజు మనం పెంచుకునే ఆవు కింద కట్టేస్తాడు. మన దొడ్లో కామధేనువు ఉందంటే ఇక మనకు లోటేముంది, కామధేనువు స్వర్గలోకంలో ఉండే ఒక దివ్య గోవు, దాని దగ్గరికి వెళ్ళి ఏ మడిగితే ఇస్తుంది, పాలంటే పాలిస్తుంది, వెన్నంటే వెన్న ఇస్తుంది, ఏ కోరిక అయినా వెంటనే తీరుస్తుంది. అందుకని కామధేనువుని మరదొట్లో పశువు కింద కట్టేస్తాడు, ఆయన పెంపుడు పశువు కింద కట్టేస్తాడు. కల్పవృక్షాన్ని కూడా దొడ్డిలో ఉండే పెరట్లో ఉండే చెట్టుగా నాటుతాడు. మన ఇంట్లో కరివేపాకు చెట్టుని కుండీలో పెట్టి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే రెబ్బ పీక్కోవచ్చు కదా, అలా కల్పవృక్షాన్ని పెడతాడు ఆయన. కల్పవృక్షం అంటే అది కూడా అంతే, ఏ వస్తువు అయినా తక్షణం ఇచ్చే అపూర్వమైన వృక్షం. అనగా ఈశ్వరుడు ఈ చిన్న పూజకే సంతోషపడిపోయి కోరిన కోరికలు తీర్చే తమాయికుడు. అందుకని ఆయనకి భోళాశంకరుడు అన్నారు. భోళా అనేది హిందీ పదం, భోళా అంటే అమాయకుడు, కల్లా కవడం తెలియని వాడు అని అర్థం అనమాట. ఒక తమాషా చెబుతాను మీకు. శ్రీశైల ప్రాంగణంలో అక్క మహాదేవి గుహలను ఉన్నాయి. ఒకప్పుడు వీరశైవం వేళ్ళూరుకున్న రోజుల్లో కర్ణాటక ప్రాంతంలో అక్కడి నుంచి చాలామంది వరి వెర్రిగా ఉండేది. భక్తిలో కూడా కొన్ని వెర్రి భక్తులు ఉండేది. ఆ వెర్రి భక్తులలో కావిడ అక్క మహాదేవి అని శరీరాన్ని బట్టలు లేకుండా కేవలం తల వెంట్రుకలతో కప్పుకుందావిడ. ఓ మహారాజు ఉండేవాడు కర్ణాటక రాజు. అక్క మహాదేవి చాలా సౌందర్యవంతురాలు, ఆ సౌందర్యానికి మెచ్చుకుని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆవిడ చిన్నప్పటి నుంచి నేను ఈశ్వరుడే, నా భర్త ఇంకెవరిని వివాహం చేసుకోను, శివుడి మొహం తప్ప ఎవడి మొహం చూడనంది, నువ్వు నన్ను వివాహం చేసుకోకపోతే నిన్ను నీ తండ్రిని సర్వనాశనం చేసేస్తానన్నాడు రాజుగారు. మరి రాజుగారు తలుచుకుంటే ఏదైనా చేయగలడు కదా, అందుకని భయం. తండ్రి గారు ఏం చేయలేక అమ్మాయి
నీ వల్ల నా వంశానికే ప్రమాదం వచ్చేటట్టు ఉంది, రాజు నీ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు, నీ వివాహం చేసుకోకపోతే నన్ను నా వంశాన్ని నాశనం చేస్తానంటున్నాడు. నా మాట వినమ్మా, ఎందుకు వచ్చింది మహారాజుతో బలవంతులతో విరోధం తెచ్చుకోవడం ఎందుకు? రాజు కూడా ఈ శిరవశితో ఉన్నవాడే కదా, పెళ్లి చేసుకో అన్నాడు. ఆవిడ కాదనలేక వెళ్ళి మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా నేను నీ ఇంటిలో ఒక శివలింగాన్ని పెట్టి రోజు పూజిస్తాను, నా అంతట నేను మనస్సు మార్చుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఊ ముహూర్తం పెట్టు అనేదాకా మాత్రం నా తోలికి రావు, అలా నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని. సరే ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే చాలు, ఈ సౌందర్యవత రుగ్గురైన తన భవనంలో రాజభవనంలో ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకో, సాధ్యమైనంత తొందరగా పెళ్లికి ముహూర్తం పెట్టించన్నాడు. ఈవిడ అలాగే అంది, కానీ ఆ మందిరంలోంచి పొరపాటు కూడా బయటకు వచ్చేది కదా, రోజు హరహర మహాదేవ అంటూ ఆనందంతో కౌగిలించుకుని కన్నీళ్లతోటే అభిషేకం చేసేది. మీరు ఒకసారి ఆలోచించండి, ఆనందం వల్ల కన్నీళ్లు వస్తాయి, ఈ కన్నీళ్లతో శివుణ్ణి అభిషేకించేది, ఆ నీరు ఒక మహానదిలా ప్రవహించేది, అంటే ఎంత ఆనంద బాష్పాలు వచ్చాయో ఆలోచించండి. కన్నీటితో శివుణ్ణి అభిషేకించి ఆ నీటిని ఇంటిలో నుంచి బయట వరకు నదీధారగా పంపగలుగుతోంది అంటే ఆవిడ ఈశ్వరుణ్ణి చూస్తే అంత ఆనందం పొందేదన్నమాట. మాటలు కాదు, జలకుంభ స్రోతస్సులు అన్నారు దాన్ని. పెద్ద పెద్ద కుండలతో నీళ్లు ఆ మహాప్రవాహంగా పోసినా కూడా అంత నీరు రాదు, కానీ ఆవిడ కళ్ళ నుంచి అలా నీరు వచ్చేది, ఆ నీరు శివుడి మీద పడేది, ఆ నీరు అలా అభిషేకంగా బయటికి వెళ్ళేది, అదే పెద్ద తీర్థం అయిపోయింది. ఈ రాజుగారు ఫోన్లో చేస్తే చేసింది, వాళ్ళ కాకపోతే రేపైనా మనస్సు మార్చుకోకపోతుందా, నన్ను పెళ్లి చేసుకోకపోతుందా అని ఆశగా ఎదురు చూశాడు. ఒకరోజు గడిచింది, రెండు రోజులు గడిచింది, మూడేళ్ళు గడిచినా ఆవిడ పెళ్లి ప్రసక్తి ఎక్కదు. ఒకరోజు నీకు తట్టుకోలేక వివాహం చేసుకుంటావా లేదా అని వెనక నుంచి వచ్చి గాఢంగా కౌగిలించుకున్నట్ట. ఆ క్షణమే ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసి పారేసి, ఇదిగో ఈ దరిద్రపు శరీరాన్ని నువ్వు స్వీకరించది, శివ పూజకి అడ్డం కొట్టి నన్ను అనవసరంగా గౌరవించుకున్నావు తీసుకోండి. వెంటనే వాడి మనసు మారిపోయిందిట. ఆవిడ వస్త్రాలన్నీ తీసేసి, ఇదిగో నన్ను స్వీకరించరగానే శివానుగ్రహం అనుకోండి, వాడికి ఆ సమయానికి ఏదో తెలియని ఒక జుగుప్సా భీతి రెండూ కలిగి, చాలా పొరపాటు చేశానమ్మా, పరమ వైరాగ్యంతో ఉన్న నిన్ను కామదృష్టితో చూశాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఈ జన్మలో ఇక నేను వివాహం చేసుకోను అని ఆయన కూడా సన్యాసం పుచ్చుకున్నాడు, విరక్తి చెందాడు. అప్పుడు ఆవిడ ఇక తీసిన బట్టలు బడి కట్టుకోను కదా అనుకుని బయలుదేరింది. కానీ పరమేశ్వరుడు ఆవిడ శరీరం వస్త్రం లేకుండా బయటికి వెళితే ప్రజలకు ఇబ్బంది అని విపరీతంగా చుట్టూని ఆవిడకి శిరస్సు మీద ఇచ్చి, ఎటు వెడుతున్నా ఈ చుట్టూ చుట్టూతో ఏదో పెద్ద వేలి ముసుగు కప్పినట్టు కప్పెట్ట. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా ఆవిడ శరీరాన్ని ఆ వెంట్రుకలు వస్త్రాల్లా కాపాడేది. పూర్వకాలంలో పరదాల్లో వెళ్ళేవారు కదా అంతఃపుర స్త్రీలు, అలా పరదాలాగా చుట్టూ రక్షించింది. ఈ విధంగా యావత్ జీవితం కేశపాశాలతోటే వస్త్రంలా భావించి వెళ్ళింది ఆవిడ. మహాతపస్సు చేసింది శ్రీశైల ప్రాంగణంలో కృష్ణానదీ తీరంలో అక్కడ కొండ గుహల్లో. ఆ కొండ గుహల్లో నుంచి రోజు నదిలో ఈదుకుని వచ్చేదంటే మరి ఎలా వచ్చేది ఆవిడ, అది భక్తి అండి. నిజం చెప్పాలంటే ఆ నదిలో ఈదడం చాలా కష్టం, అక్కడ అంత లోతు ఉంటుంది, 5 తాడి చెట్ల కంటే లోతు ఉందని చెప్పారు అక్కడ. అయినా ఆ గుహల్లో నుంచి ఈదుకుంటూ వచ్చి ఒక్కొక్కప్పుడు పడవ ఉంటే పడవ మీద వచ్చి రోజు శ్రీశైలేశ్వరుడు చూచి మళ్ళీ అక్కడ తపస్సుకు వెళ్ళేది. అక్కడ ఆవిడ్ని చూడటానికి చాలామంది వచ్చేవారు. ఆ గుహల దగ్గర ఆవిడ కోసం ఒక భక్తుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు, ఎప్పుడు ప్రతిష్ఠించాడో కూడా తెలియదు. ఆ శివలింగాన్ని చూస్తే చాలు శ్రీశైలేశ్వరుడు చాలా సంతోషిస్తాడని భక్తులందరూ అక్కడికి వచ్చేవారట. ఎక్కువగా శివరాత్రి రోజుల్లో అశేషంగా జనం వచ్చేవారు. ఒకసారి ఒక ముష్టి ఆవిడ అక్కడికి వచ్చింది, ఒక భిక్షుకురాలు. ఈ భిక్షుకురాలు శివరాత్రి పర్వదినం అన్నాడు అక్క మహాదేవి గుహ దగ్గరకు వచ్చి ఆ లింగాన్ని చూడగానే ఏదో తెలియని తన్మయత్వం పొంది ఇంక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమని ఆ గుహల దగ్గరే కాపురం పెట్టింది. మరి వీడికి పోషణ ఎలాగా? అప్పుడప్పుడు ఆలయం చూడడానికి వచ్చేవాళ్ళు ఏదో తోచింది ఆవిడ భిక్షాపాత్రలో వేసేవారట. ఓ పండో బియ్యము ధనమో వేస్తే దాంతో కాలక్షేపం చేసింది. ఆవిడ రోజు శివ పరమేశ్వర అంటూ తలుచుకుంటూ ఆ గుహల దగ్గరే కాపురం చేసింది. అక్కడ కొంచెం చలి ఎక్కువ. ఈ వచ్చిన వాళ్ళంతా పాడైపోయిన బట్టలు లేకపోతే పిల్లలకి మలమూత్రాలు ఎత్తడానికి ఉపయోగించిన గుడ్డలు అక్కడ పారేసిపోయేవారు. ఈ గుడ్డలన్నీ ఉతికి దాన్ని ఒక బొంతలా కుట్టుకుంది ఆవిడ. ఆ వంతని కప్పుకుని రాత్రిపూట చలి నుంచి తనను తాను కాపాడుకునేది. ఓసారి తమాషా జరిగిందండి. శివరాత్రి మహాపర్వదినం, భయంకరంగా ఉంది చలి, గజగజలాడిపోతోంది. ఊహూయని వడంగిలో ఒక మురీనాథ అంటాడు పోతనగా, అకముళ్ళు సన్నములయ్యను దహనముహితమయ్యే దీర్ఘదశలయ్యని చలు బహుశీతోపేతంబై ఊహూయని వడకెలోకమురీనాథ. ఈ అహములు అనే శబ్దానికి రెండు అర్థాలు. అహస్ శబ్దానికి పగలు అని అర్థం. శీతకాలంలో పగలు బాగా తగ్గిపోతుంది. రెండోది చలికి మనిషిలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది. ఓపికపై గిరగతలు అడిపోతుంటే నేను గొప్పవాడని ఏమంటాడు, ఎంత గొప్ప పండితుడైనా ఎంత జ్ఞాని అయినా సరే బాగా చలికి వణిగిపోతున్నాడంటే బాబోయ్ లోపల పోదామంటే అంటున్నావా లేదా మేము కూడా ఇక్కడికి రాగానే అడిగిపోయి. కాబట్టి ఎంతటి వాడిలో ఉన్న అహంకారమైనా సన్నగిల్లుతుంది చలికాలానికి. దహనము హితమయ్యి అగ్నిహోత్రుడు అందరికీ ఇష్టం అవుతుంది ఆ కాలంలో. అందుకే చలికాలంలో చలిమంటలు వేసుకునేవారు. పూర్వం చలిమంటలు రెండు ఉండేవారండి, అవి వేసుకునేవారు. దీర్ఘదశలయ్యే దిశలు ఇక రాత్రులు, ఎక్కువసేపు రాత్రి పగలు తక్కువగా ఉంటుంది శీతకాలంలో. రావడానికి సూర్యుడు ఏ 9:00 or 10:00 బయట కనబడతాడు, మళ్ళీ సాయంత్రం 3:00 మబ్బుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి రాత్రులు ఎక్కువ పగలు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో మీకు ఇక 9:00 సూర్యుడు అస్తమించడం వాయిదాలు కూడా. నేను తిరిగి వచ్చిన కొత్తల్లో 2006 మొదటిసారి వచ్చాను. సూర్యాస్తమయం అయ్యాక సంధ్యావందనం చేసి భోజనం చేస్తానని ఏంటంటే ఇప్పుడు 9:00 అన్నాడు. అప్పుడు చూస్తే నిజంగా 9:00 వాయిదాలు సూర్యుడు ఇక్కడ 9:00 అస్తమించడం. ఇక్కడ అన్ని ఎక్కువేలండి, సమస్తము అధికమే. ప్రేమ వచ్చిందా ఇక విమానంలోంచి కిందకి దిగేదాకా ఏమిటో చుప్ చుప్ చుప్పని శబ్దాలు అనుకుంటున్నాను అనుకున్నా నేను వాయిదాలు ముద్దులు. మళ్ళీ ఆ క్షణమే ఇవాళేమో గుద్దులు ఉన్నాయనుకుంటే రేపు గుద్దులు పెటాక్ 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 అనమాట. ఎప్పుడు పెటాకో ఎప్పుడు పెళ్ళో తెలియదు పాప వాళ్ళకి. ఇదో విచిత్రమైన బాధ. అందువల్ల సహజంగా చలికాలంలో సూర్యుడు తక్కువ కాలం ఉంటాడు, అందువల్ల రాత్రులు ఎక్కువగా ఉంటాయి. బహు శీతోపేతం పై ఊహూయని వడకెలో ఒక మురుగీనాథ. చలి బాధ ఎక్కువైపోయి లోకమంతా ఊహూని వడికింది అని హేమంత ఋతువు గురించి భాగవతంలో వర్ణిస్తాడు. ఆ చలి తట్టుకోలేక ఈ ముసలావిడి భిక్షుకురాలు పాత గుట్టలతో కంపు గుట్టలతో కట్టుకున్నటువంటి కుట్టుకున్నటువంటి బొత్తని మీద కప్పుకుంది. ఆ మర్నాడు శివరాత్రి. శివరాత్రికి అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, ఈశ్వరుడి మీద నీళ్లు పోశారు. వెంటనే ఈవిడకు భయం వేసింది, ఇంత చలి వస్తోంది, అందరూ వచ్చి శివుడి మీద చన్నీళ్లు పోసేస్తున్నారు, పాప ఆయన జలుబు చెయ్యదా చెప్పాక అమాయిక భక్తురాలు చదువుకున్న పండితురాలు కదా మనమైతేనే హాయిగా చన్నీళ్లు పోసేసి శివుడికి చలి ఏంటంటే అంట. మనకు మాత్రం చలి ఆయనకు ఉండదు, ఇది మన లక్షణం. కానీ ఆవిడ ఉంటే అమాయకురాలు చదువులేనిది కనుక అయ్యో అసలే మంచు పడుతోంది, ఇక్కడ గుడి లేదు, బయట ఆవరణ లేకుండా ఆచ్ఛాదన లేకుండా ఉన్న శివలింగం, ఆ శివలింగం మీద రాత్రిపూట వచ్చి ఓ నీళ్లు పోసేస్తారు. అందులో శివరాత్రి అంటే అర్ధరాత్రికి వస్తారుగా లింగోద్భవ కాలంలో. అయ్యో శివుడికి ఏమైపోతుంది శరీరం అనుకుంది పాపం. వాళ్ళ అమ్మా నాన్న లేకపోబట్టి కదా ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు, అదే వాళ్ళ అమ్మ ఉంటే వాడిని ఎంత బాగా చూసుకునేది. ఆ లోపల లోపల బాధపడింది. క్రమంగా అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళాక ఇంకా మంచు పెరిగింది. అప్పుడు ఆవిడ ఇక ఈ పూట ఈ శివుడికి చలి వల్ల చలి జ్వరం వచ్చేస్తుంది, రొప్పడుతుంది. అందరూ సహజంగా ఒక్క తలకాయ ఉంటే ఒక్క ముక్కు ఉంటేనే ఇబ్బంది, శివుడికి 5 తలలు ఉన్నాయి పైగా, ఒక తల ఒక ముక్కు ఉంటేనే జలుబు చేస్తే చీదుకోలేక నానాయాత్ర పడుతూ ఉంటారు. 5 తలలకి రొంప చేస్తే పాపం ఆయన ఎలా చీదుకుంటాడో, ఆయనకి ఈ టిష్యూ పేపర్లు ఎవరైనా ఇష్యూ చేస్తారో లేదో అని కొంచెం భయం కలిగింది ఆ వెనుదలకి. వెంటనే ఏం చేసింది, ఈ కుళ్ళు బొంత కప్పుకుంటే పైది, ఈ బొంత పైన కప్పేసింది ఆయన మీద. బొంత కప్పి అమ్మాయ్యా నాకు తెలిసిన పర్వాలేదు, మా శివుడికి మాత్రం చలియటం లేదు అని సంతృప్తిగా వెళుతాను గుహలో కూర్చుంది. ఆ పూట శివరాత్రి. ఎక్కడెక్కడి నుంచో మహానుభావులందరూ శివుడికి అభిషేకం అయిపోయాక పైన ఇందాక నాకు కప్పిన మంచి శాలువాలు లాంటి శాలువాలన్నీ ఆ శివలింగం మీద కప్పారట అనేక ప్రాంతాల్లో. ఇందులో ఏ శాలువా కూడా శివుడి మీద వెళ్ళలేదు కైలాసంలో. ఇంకా ఎంతోమంది మహానుభావులు పువ్వులతో పూజించారు, ఈ పువ్వులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళల. కానీ ఈ ముష్టావడి పిచ్చుకురాలు పాత బొత్త కప్పితే ఈ బొత్త వెళ్ళి శివుడి శిరస్సు మీద కూర్చుంది. శివుడికి నెత్తి మీద ఎవరో బొత్త కప్పినట్టుగా అయ్యింది. అది పార్వతి చూచింది. ఆవిడ కొంచెం కోపం వచ్చింది, ఏమయ్యా ఇదేం పూజ, భూలోకంలో మహానుభావులు మంచి మంచి పట్టు పట్టు శాలువాలు కప్పుతూ ఉంటే ఈ శాలువాలు ఏవి నీ దగ్గరికి రావడం లేదా? కుళ్ళు గుడ్డ కప్పిద్దావు ముసలావిడెవరో అడవిలో, ఆ గుడ్డనేమో నెత్తి మీద వేసుకుంటావా? ఈ రోతని ఎలా భరిస్తున్నావు అంది ఆవిడ. పార్వతి, అసలు నేనే పెద్ద రోత, నన్ను నువ్వు భరించట్లేదా అన్నాడే హాస్యంగా. వెరిదాన చాలామంది భక్తులు ఉన్నారు, వాడు నిజంగా భక్తులే, కానీ అయ్యో శివుడు చలికి రొప్ప చేసి బాధపడతాడని నా మీద ప్రేమ చూపించిన వాడు అక్కడున్నాడా? ఆవిడ నా కన్న తల్లిలాగా నన్ను సేద తీర్చింది, నా మీద బొత్త కప్పింది, ఆ బొత్త కప్పుకోకపోతే ఆవిడ చచ్చిపోతుంది. అంత చలిలో కూడా అయ్యో మా అబ్బాయి మా అబ్బాయి అనుకున్నది. ఈ అమాయక భక్తికి మెచ్చుకున్నాను, నాకు కావలసింది భక్తి. భక్తితో ఉన్నవాడు ఏమిచ్చినా స్వీకరిస్తాను, భక్తి లేనివాడు ఎంత వైభవంగా అర్చన చేసినా స్వీకరించను. అందువల్లే ఆ బొంతను స్వీకరించాను. ఇదిగో ఈ క్షణం నుంచి ఆవిడకి మాతృస్థానం ఇస్తున్నాను అని వెంటనే ఆవిడని భూలోకానికి వచ్చి తీసుకెళ్ళి ఎప్పటికి కూడా కైలాసంలో నైరుతి దిక్కున మాతృమందిరం అని ఉంది, ఆ మాతృమందిరంలో ఆవిడ ప్రతిష్ఠించాడు. ఇది ఈశ్వరుడు యొక్క అపారమైన కరుణ అంటే. మీరు ఎప్పుడైనా వెళితే అక్క మహాదేవి గుహలో చూడండి, పరమాత్ముడు ఇది నీళ్లు తల్లిది ఎంత భక్తి వేస్తే సులభంగా దొరుకుతాడంటే ఖచ్చితంగా దొరుకుతాడు, కావలసిందల్లా భక్తి. అందుకనే శివానందలహరిలో పరమేశ్వర ఈ వెర్రి భక్తులు అక్కడికి తిరుగుతారు ఇక్కడికి తిరుగుతారు, పుష్పాలు తెద్దాము నీళ్లు తెద్దాము అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియని ఒక గొప్ప పుష్పం వాళ్ళ దగ్గరే ఉంది అంటాడు ఆదిశంకరాచార్యులు వారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ ప్రపతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసి జమమానాథ భవతే సుఖే నావస్థాతుం జన ఇహ న జానాతి కిమగో. శివ, ఈ భక్తుల దగ్గర ఒక విచిత్ర లక్షణం ఉంటుంది, ఎవడికి వాడు నేను చేసిన పని కూడా ఎవడో చేయలేదు అనిపించుకోవాలని ఇష్టపడతాడ. మీరు చూడండి అక్కడ ఆయన చేసినట్టు పూజ ఎవరు చేయలేదంటే ఇంకా వాడికి ఆ పూట ఆనందంతో నిద్రపడతారు వాడు. అదే ఆ నీ పూజ ఏముంది అన్నావా, ఇక మళ్ళీ నన్ను ఇంకా నాటు కరువు తినాలో అడుగుంటారు. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పట్లేదు, నేను చెప్పే సహజంగా అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ముఖస్థుతికి లొంగరు వాడు ఎవడన్నా ఉంటాడా? అందుకని ఎవడికి వాడు ఏం చేస్తాడంటే వెంటనే ఈనాడు ఈశ్వరుణ్ణి అర్చించడానికి ఎక్కడ ఎవరు తేని అపూర్వ పుష్పం తేవాలి అని లోతైన చెరువులో దిగాడు. ఆ లోతైన చెరువులోంచి తామర పువ్వు పీక్కొచ్చి పట్టుకొచ్చాట. అప్పుడు అందరూ ఏమంటారు అనమాట, ఆ చెరువులోకి అసలు అడుగు పెట్టడం కష్టమండి, ఎవడైనా అందులో అడుగు పెట్టాడో వాడు వెంటనే తెచ్చిపోతాడు, అంత లోతు ఈతడం కష్టం, అంత లోతైన చెరువులోకి ఈరు కాబట్టి వెళ్ళి ఈదుకొని ఈ పువ్వు పట్టుకొచ్చారు, ఇలాంటి పువ్వులకి ఎవరు తేరండి అని పొగడాలన్నమాట జనం. ఆ పొగడత కోసం గభీరే కాసారే విశతి లోతైన చెరువులో ప్రవేశిస్తాడు. విశతి విజనే ఘోర విపినే, ఒక్కొక్కప్పుడు ఏం చేస్తాట, మానవ మాతృడు అడుగు పెట్టలేని కేకారణ్యంలోకి అడుగు పెడతాడు. అమ్మో అక్కడ అడుగు పెడితే పులులు సింహాలు చంపేస్తాయి, అటువంటి అడుగులోకి వెళ్ళండి, ఎవరూ తేలేని పువ్వు తెచ్చారండి అని ముందు తానే చెప్పేస్తాడండి, ఎవరు చెప్పకుండా తన ఇంట్రడక్షన్ తానేచ్చుకుంటాడు. అలాగా కేకారణ్యంలోకి పెడతాడు ఒక్కొక్కప్పుడు. విశాలే శైలే చ ప్రభతి కుసుమార్థం జడమతి, పెద్ద కొండ మీదకి వెళ్ళి, అది కూడా విశాలమైన కొండ మీద, ఎక్కడ కష్టం కదా కొండ మీద కోతి తీసుకురావడం ఉంటుంది అనమాట, ఆ కొండ మీద నుంచి ఆ పువ్వు తీసుకొస్తాడు. ఈ విధంగా మానవుడు నిన్ను సంతృప్తిపరచడం అనే వంకతోటి అపూర్వమైన పూజ చెయ్యాలని అపురూప పుష్పాల కోసం కొండల్లోకి తిరుగుతున్నాడు, అడవుల్లోకి తిరుగుతున్నాడు, చెరువుల్లోకి తిరుగుతున్నాడు, ఇంకెక్కడెక్కడికో తిరుగుతున్నాడు. కానీ పిచ్చివాడికి తెలియదు ఒక రహస్యం ఉంది, వాడి దగ్గర ఒక పుష్పం వాడి దగ్గరే ఉంది, అదేమిటి, చేతస్సరసిజం, మనస్సు అనే పుష్పం, మనఃపద్మం ఒకటి ఉన్నది, ఈ మనస్సు అనే పుష్పం ఒక్కటి నీకు ఇస్తే ఎప్పుడో సుఖేనావస్థాతు సుఖంగా ఉండగలడు వాడు. ఇది ఇవ్వకుండా ఇంకెన్ని పువ్వులు ఇస్తే ఉపయోగం ఉంది? అందుకే అనుక్షణము మనం యోపాం పుష్పం వేద అనే మంత్రంలో అంతరార్థం పైకి తెలియదు, కానీ ఎవరికైనా అపశబ్దానికి అక్కడ ఆపహ అంటే నీరు అనమాట. ఒరే నాయన, ఈ చరాచర జగత్తంతా ఒక గొప్ప సరస్సు, ఆ సరోవరంలో మనస్సు అనే ఒక పద్మం పుట్టింది, ఈ మనస్సుని సమర్పించు. అన్నిటికంటే ఈశ్వరుడు చిత్తశుద్ధిని సంతోషిస్తాడు, అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా అన్నారు. మనస్సు లేకుండా అన్ని గుళ్ళు కుతంత్రాలతో పక్కవాడి గొప్ప కూలిపోవడం కోసం వాడు ఈశ్వర అభిషేచనం కరిషి అంటే నీ గొప్ప కూలుతుంది, అది విడిచిపెట్టడం అండి. అందువల్ల మనస్సులో మాత్రం పవిత్రత, ఆర్ద్రత, నీళ్లు పోస్తూ ఉంటే, ఒక పుష్పం పెడుతూ ఉంటే హృదయం ద్రవించిపోవాలి, ఆనందంతో పులకించిపోవాలి. అటువంటి అపూర్వమైన భక్తికి ఈశ్వరుడు తక్షణం ప్రత్యక్షం అవుతాడు. అత్యద్భుతమైన పాండిత్యం ఉంటే దానికి దొరకడాయన, పాండిత్యానికి దొరకడాయన, క్రతువులకి వ్రతాలకి దొరకడాయన, మరెన్నో ప్రయత్నాలకి దొరకడాయన, కేవలం మనస్సుని లగ్నం చేసి భక్తితో కొలిస్తే మాత్రం చాలా సులభంగా దొరుకుతాడు. ఇవే మన అన్ని శాస్త్రాలు చెబుతున్నాం అన్నమాట. అందువల్ల అనుక్షణము లగ్నం చెయ్యాలి అనగా మనస్సు ఆ కాసేపు అక్కడ తప్పి ఎక్కడ ఉండకూడదు. కానీ అదే విచిత్రం తెలుసునండి, ఎప్పుడూ లేని ఆలోచనలు అభిషేకం చేస్తున్నప్పుడు పురాణం వింటున్నప్పుడే వస్తాయి. ఒత్తప్పుడు హాయిగా లగ్నం చేయగలిగేవాడు కూడా పురాణంలో కూర్చోగాని ఈ మనస్సు ఇంటికి వెళ్ళిపోతున్నట్టు, వచ్చేటప్పుడు ఇంటికి లాక్ వేశానా లేదా, గ్యారేజీకి రిమోట్ నొక్కి కిందకి వచ్చేలా చేశానా లేదా, ఆయన ఉపన్యాస మధ్యలో వేస్తే ఆయన ఏమని అనుకుంటాడేమో అనే ఆలోచన వస్తూ ఉంటుంది పెద్ద గొడవ. అందుకే కవీర్దాసు మాలాతో కరమే పెరై జీబు పెరై ముఖమాగి మరువాతో దశ దిశ పెరై యహతో సుమిరను నాగి అన్నాడు ఆయన. జపమాల చేతిలో తిరుగుతూనే ఉంటుంది, నోట్లో నాలుగు నమస్యవాయి అంటూనే ఉంటుంది, కానీ మనస్సు మాత్రం అన్ని దిక్కులకి వెళ్ళిపోతున్న వాడు. కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడం దాని మీదే దృష్టి, అంతసేపు కూడా నైవేద్యాల మీద ఆహారం మీద ఉన్న దృష్టిలో రవ్వంత అక్కడ పెట్టగలిగితే ఆ క్షణమే మనం ఈశ్వర కటాక్షం పొందగలుగుతాం. ఇప్పుడు మీకు సహస్ర గాయత్రి చేయండి లేకపోతే లక్ష సార్లు పారాయణ చేయండి అని ఎందుకు చెప్పారో తెలుసిన, ఒకప్పుడు అగస్త్య మహర్షిని లోపాముద్ర అడిగింది, ఎందుకంటే లక్షల లక్షల జపం చేయమంటారు అంటే ఓసి వెరిదానా, ఉదాహరణకు ఒక లక్ష పర్యాయములు పంచాక్షరీ జపం చేసామనుకుందాం, ఈ లక్ష పర్యాయములు చేసిన జపము వాడికి ఏం ఫలించదు, ఎందుకని ఈ లక్షలో మూడొంతులు వెళ్ళిపోతుంది గాలికి, మనస్సు అక్కడ ఉండదు కనుక. ఒక్కసారైనా నమస్యవాయ అన్నప్పుడు శివుడి మీద మాత్రమే మన మనస్సు లగ్నమైతే ఆ కాస్త మనకి ఫలిస్తుంది. అందువల్ల ఇన్ని లక్షలు చేయగా చేయగా ఎప్పుడో ఒకప్పుడు ఈ సాధన వల్ల మనస్సు అక్కడే ఉంటుంది కనుక, ఏకాగ్ర చిత్తత అనేది అప్పుడు ఏర్పడుతుంది కనుక తత్ఫలితం పొందగలుగుతాడు. మనం చేసే ఆహార పదార్థములు ఇంట్లోనే ఉన్నాం, ఉదాహరణకి అనేక పదార్థాలు తయారు చేస్తున్నాం, ఇన్ని పదార్థములని మనం తినగలుగుతున్నావా? అందుకే పూర్వం వండి వడ్డించిన వాటిలో మీకు ఇష్టమైనవి తినండి అనేవారు అనమాట. నాలుగు కూరలు చేస్తే ఒకటే రిష్టంగా తింటాడు కనుక, కానీ వాడికి ఇష్టం లేని బలాత్కారంగా తిన్నాయినా అంటే ఏం తింటాడు, కాకరకాయ కూర చేసి ఒక ఆవిడ ఎంత పారేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఉండు తినండి అని, ఆవిడకి బ్రహ్మాండంగా ఉండదు నాకు ఉండదు. అందువల్ల ఈ కూరగాయల్లో ఏది నచ్చుతుందో అది మనం తింటున్నట్టే పరమేశ్వరుడికి కూడా అనేక జపములు నిరంతరం చేయగా చేయగా ఎక్కడో ఒక్కచోట చిత్తశుద్ధితో మన మనస్సు అక్కడ లగ్నం అవుతుంది కనుక ఆ జప ఫలితమే మనకు దక్కుతున్నది, మిగతాదంతా గాలికి పోతుందట. పంట పండినా అందులో పొల్లు ఎలా ఎగిరిపోతూ ఉంటుందో, బియ్యం గింజలు ఉన్న ధాన్యం మాత్రమే ఎలా ఉపయోగపడతాయో, జపములో కూడా ఎక్కువ భాగము వ్యర్థమవుతూ ఉంటుందట. జంగా కనుక మన జపం సంపూర్ణంగా ఫలిస్తే ఈనాడు మనం ఏమంటేది అయిపోతుంది, అంత మహత్తర శక్తి వస్తుంది అనమాట, ఏమీ సందేహం లేదు. కాకపోతే ఎటు చెడిపోయినా చెప్పాక ఆ ఏకాగ్ర భావం ఏర్పడాలి. అలాంటి ఒకనొక అపూర్వ భక్తుడు మనకి భక్త కన్నప్ప గారు. వాడికి అక్షరం వచ్చి అసలు వాడికి వేదం రాదు, నాదం రాదు, మంత్రం రాదు. పూర్వకాలంలో ఇప్పుడు మనం అంటే శ్రీకాళహస్తి అంటున్నామే, ఆ ప్రాంతం అంతా ఒక భయంకర కేకారణ్యం, చెట్లు తప్ప ఏమీ లేవు. ఆ భయంకర కేకారణ్యంలో తందే అనే ఒక పులిందాధిపతి ఉండేవాడు, ఒక బోయేవాడు, వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు, వాడికి తిన్నడు అని పేరు పెట్టారు. అన్ని అచ్చతెలుగు పదాలే పేరు పెట్టేవారు పూర్వకాలం అంతా అనమాట. వాడి పేరు తిన్నడు. వాడు చిన్నప్పటి నుంచి బాగా విలువించి నేర్చుకుని బోయేవాళ్ళకి ప్రధానమైనంతా విలువించే కదా, దాంతో జంతువులు వేటాడి మాంసం తెచ్చి చర్మాలు తెచ్చి తల్లిదండ్రులకు ఆనందం కలిగించేవాట. వాడు మహావీరుడు. అర్జునుడు ఎలా అయితే ధనుర్విద్యా నైపుణ్యం ప్రదర్శించాడో అలా ప్రదర్శించాడు. అసలు కొన్ని కథలు కూడా ఉన్నాయి, అర్జునుడే మళ్ళీ తిన్నడు రూపంలో అవతరించాడు, కాకపోతే పురాణాల దారులు లేదు కానీ స్థల పురాణాల్లో అలా చెప్పారు. ఏమైనప్పటికీ వాడు అర్జునుడు లాగా ధనుర్విద్యా నైపుణ్యం కలిగిన వాడు. ఓసారి వాడు తన అనుచరులతో కలిసి శ్రీకాళహస్తి ప్రాంగణంలో సువర్ణముఖి నదీ తీరంలో ఉన్న భయంకర కేకారణ్యాలలో వేటకు వెళ్ళాడు. ఓ ఆ కోట వేట బ్రహ్మాండంగా సాగింది. ఏ వేపు చూచిన అడవి పందులు, సింహాలు, పులులు, జింకలు ఇటువంటి వాటితో అక్కడ అరణ్యవర్ణన చేస్తారు పోతర గారు అయితే. అది మరియును మాతులుంగ లవంగ లుంగ తూత కేతకి భల్లాతక అమ్రాతక సరళ పరస బదరి ఒకళ వంతుల వట పుట్టజ కొంత కురవక కురంటక కోవిదార కర్తూర నారికేళ సింధువార పితుమంత చందన మందార జంబు జంబీర మాధవి మధు కతాల తక్కువల తమాల హితాల రసాల సాల ప్రియాడు బిల్వామలక క్రముఖ కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష శింసు పాశోక పలాశనాగ పున్నాగ చంపన శతభద్ర మరువక మల్లికా మతల్లికా ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రుమలతా మహోద్యాన సుఖపిక నికర జంతుపుట సమంచిత నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర బహుళ ప్రభావంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార పకబలాధిక కోయిష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూన భోంతరాళంబును పద్మరాగ మరకత తుష్య కనకాది నవరత్న ప్రభా స్థగితంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరిశరభ గిటి వల్లాద్భుత కాక ఘోక మణిమయ ప్రస్థానంబగు ఆ పర్వతారంగ సమీపంబునందు అని ఒక రెండు పేజీలు వర్ణించాడు అక్కడ ఏనాయకన్నమాట. కొన్ని చోట్ల పద్యాలు పలికినప్పుడు ఇలా గద్యాలు రాస్తాడే. ఇంకెప్పుడైనా ఈ రేపు కాస్త మంచి మైక్ పెట్టుకున్నప్పుడు అయితే ఇటువంటివి ఆ మైక్ కంగు అంటూ ఉంటే మీకు వింటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. మహానుభావులు వాడు, ఎంత భక్తి శ్రద్ధలతో సరస్వతిని ఉపాసించి రాసించారంటే వాడు, వాడు కావ్యాలు రాశారంటే సరస్వతీదేవి వాళ్ళ నాలుగు మీద కూర్చునేది, కలంలో కూర్చునేది అన్నమాట. అమ్మని పూజించడం తప్ప లౌకిక ప్రపంచం మీద ఎంత వ్యామోహం లేదు. పోతన గారు లాంటి కవులు అరుదుగా ఉంటారు, ధూర్జటి లాంటి కవులు అరుదుగా ఉంటారు. ఇంత విభూతి పూసుకుని ఇంత అన్నం పెడితే కవిత్వం రాశారు వాడు. అసలు ధనం అంటే ఏమిటో తెలియదు వాడికి. అందుకే వాడు పిలిస్తే పరమాత్మ పలికేవాడు అనమాట. కాలప్రభావం వల్ల ఇప్పుడు ముందు ధన వ్యామోహం, ఆ తర్వాత కవితా వ్యామోహం, తగ్గిన వ్యామోహాలు పట్టుకున్నాయి. ఇంకా పర్వాలేదు, ఎప్పుడు మహాత్ములు ఉంటూనే ఉంటారు లోకల్లో, మళ్ళీ మళ్ళీ అలాంటి వాడు పుడతారు నాకు సందేహం లేదు, ఆ నమ్మకం ఉంది. అక్కడ రాశారు అదంతా కొండలు, ఇప్పటికి కూడా మీరు కాళహస్తిలో చూడ వెనకాల తినడం నాకు గుడి ఉన్న కొండలు, ఆ అద్భుతమైనటువంటి ఏళ్ళు, ఓ పక్కన సువర్ణముఖి, ఏ వేపు చూసినా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయట. ఇందాక ప్రారంభంలో వచనంలో ఏం చెప్పారు, మద్ది చెట్లున్నాయి, తాడి చెట్లున్నాయి, పనస వృక్షాలు ఉన్నాయి, మంచి తీయమావిడి చెట్లున్నాయి. ఈ చెట్లకి పళ్ళు కాసేవి కానీ ఈ ఫలాలలో ఒక్క పండు కూడా తినడానికి అక్కడ ఎవరు లేరు. ఆ కేకారణ్యాల్లో ఎక్కడో పోయేవాళ్ళు ఏమో వాళ్ళు వాళ్ళ ఊళ్ళో కోసుకుంటారు తప్ప ఈ ప్రాంతానికి రారు. దాంతో ఆ ఫలములు తమంతా తామే బాగా పండిపోయి తినేవాళ్ళు లేక చెట్ల నుంచి కిందకి రాలిపోతూ ఉండేవిట. అటువంటి ఫలాల దగ్గరికి చిలుకలు వచ్చి ముక్కుతో పొడిచేవి, పడవగానే ఆ పళ్ళలో వచ్చి రసం కిందకి కారిపోయేది. బాగా పండిన మామిడి పండు నుంచి మామిడి రసం, బాగా పండిపోయిన ద్రాక్ష ఫలం నుంచి ద్రాక్ష రసం, ఈ రసములు కింద పడి ప్రవహించిపోతున్నాయి. న్యాచురల్ జ్యూస్ అనమాట, మళ్ళీ ఏం కృత్రిమ లేకుండా ద్రాక్ష రసం, మామిడి పళ్ళ రసం, నారింజ పళ్ళ రసం, ఈ బత్తాయిల రసం, ఈ రసములు విడివిడివిడిగా అదొక సెలయేరులో ప్రవహిస్తోంది. మళ్ళీ కొంత దూరం పోయాక ఈ ఫలరసాలన్నీ కలిసిపోయి అదొక మిశ్రిత రసం, మిక్సర్ అయిపోయింది అనమాట. అందుకని అప్పుడప్పుడు ఋషులు అక్కడ తపస్సు చేసుకునేటప్పుడు ఎందుకు చేసేవారంటే ఆకలిస్తే హాయిగా ఫ్రూట్ జ్యూస్ తాగచ్చు, నయా పైస ఖర్చక్క లేకుండా. ఎంత ఆరోగ్యం పైగా ప్రాకృతికం, ప్రకృతి సహజమైంది కనుక. అలాంటి రసప్రవాహ బహుడము అన్నాడు అనమాట అక్కడ. ఇంకా చెట్ల మీద హంసలు, కాకులు, మయూరాలు ఇలాంటి అనేక పక్షులు ఉన్నాయి. ఆ అరణ్యంలో నవరత్నాలు ఉన్నాయి, ధాతువులు దొరుకుతాయి, ముడినుము, ఇంకా వెండి, బంగారం ఇటువంటి ధాతువులన్నీ దొరికేవిట. ఇంకా సింహాలు, పులులు, అడవి ఎలుగుబంట్లు, అడవి దున్నపోతులు, మంచి భయంకరమైన అడవి పందులు, లేళ్ళు, ఇలా మొత్తం మీద క్రూర మృగాలు, సాధు మృగాలు, రకరకాల మృగాలు ఉన్నాయి. అందులో తిన్నడు ఒక అడవి పందిని చూశాడు. పెద్ద కోరలతో ఉంది అడవి పంది, ఘుర్ర 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 శబ్దం చేస్తుంది, గుర్గురనాదం చేస్తుంది. దానికి వేసి బాణం ఎక్కుపెట్టి దాన్ని కొట్టాలని చెవిదాకా లాగి బాణం విడిచిపెట్టాడు. కానీ ఆ పందికి బాణం తగలలేదు, గురి తప్పింది, అది పెద్ద అరుపరిచి పారిపోయింది. వీడు దాన్ని తరుగుకుంటూ పోయాడు. ఈ వేట అనేదో పిచ్చ, వాళ్ళు కొట్టి చంపాలనుకున్న జంతువు కనుక దొరకకపోతే ఇంక వాడికి చాలా గొప్ప వచ్చేస్తుంది. దాన్ని తరుగుబుట్టు పెట్టేటప్పుడు మండివాడు వాడు అది మొత్తం మీద పరిగెత్తి 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 సువర్ణముఖి తీరంలో అదృశ్యమైపోయింది. ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నాకు కనబడిన అడవి పంది హఠాత్తుగా మాయమైపోయింది. ఏమైందా అని వెతికాడు, ఎక్కడా కనపడ. ఇంకా అలసట తట్టుకోలేక అక్కడ ఉన్న సువర్ణముఖిలో కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి పక్కనే ఒక పొగడ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. గాఢంగా నిద్ర పట్టేసింది అనమాట. రాత్రి తెల్లవార్లు విమానంలో నిద్ర లేకుండా ప్రయాణం చేసిన వాడికి మధ్యాహ్నం పూట నిద్ర కొడుకు చూసారా, అలా పట్టేసింది అనమాట గాఢంగా. ఒకనాడు తిన్నడాకేటకేలాసనరతులసినవాడై వికచప్రసూనవకుల ప్రకరంబుల నీడ ఒంటి బడి నిద్రింపను. తిన్నడానాడు వేటకి అలసిపోయి వికచ ప్రసూన ఒకుల ప్రకరంబుల నీడ వికసించిన పువ్వులతో ఉన్న పొగడ చెట్లు. పొగడ చెట్లు అని సంస్కృతంలో ఒగుళం అంటాం, ఒగుళ వృక్షం తెలుగులో అదే పొగడ. ఆ పొగడ చెట్ల నీడలో పడుకుని గాఢంగా నిద్రపోయాడు. అప్పుడు జరిగింది చెడ్డ వాడి ఒక అనుభూతి, అసలు ఆయన జీవితమే వారిపోయింది అనమాట. ఆయనకి గాఢంగా నిద్ర వచ్చింది, అది కూడా పగటి నిద్ర. ఆ పగటి నిద్రలో మధ్యాహ్న సమయంలో ఒక మహాపురుషుడు దర్శనమిచ్చాడు. సాధకులకి మహానుభావులకి వీలున్నంత వరకు గురువులే దర్శనమిస్తారు. పనికి మారినటువంటి ఆలోచనలు చేస్తే నల్లని పదార్థాలు, ఈ శనిగాళ్ళు, ఇంకేమైనా అపవిత్రమైన పదార్థాలు కళ్ళలోకి వస్తాయట. కళ్ళలోకి ఎప్పుడైనా విభూతి పూసుకున్నవాడు ఎవడైనా వస్తే ఇంక వాడికి ఈశ్వర కటాక్షం వస్తుంది. స్వప్నాధ్యాయం అని ఒకటి ఉన్నది, మనకి రేపు కూడా ఉందిగా ఇక్కడ ప్రవచనం, అంచేత కంగారే పడక్కర్లేదు కనుక చెబుతున్నాను. స్వప్నాధ్యాయం చాలా గొప్పది. బృహస్పతి రాశాడు 80,000 శ్లోకాలతోటి బృహస్పతి స్వప్నాధ్యాయం రాశాడు. ఒక్క ఈశ్వర భక్తుడు అవబోయేవాడికి మాత్రమే మధ్యాహ్నం పూట వచ్చే కాలాలు ఫలిస్తాయి. దగ్గర వాళ్ళకి మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, ఒకళ్ళు నిద్రపోయినా ఆ కాలం వస్తే ఫలితం రాదు. మిగతా వాళ్ళకి ఆరోగ్యవంతులకి రాత్రిపూట వచ్చే కాలాలు ఫలిస్తాయి. ఉదాహరణకి రాత్రి 9 గంటలకు పడుకుంటే 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో వచ్చే కళ ఏడాదిలో ఫలిస్తుంది. 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో వచ్చే కళ 6 నెలల్లో ఫలిస్తుంది. 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో వచ్చే కళ 3 నెలల్లో ఫలిస్తుంది. బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే కళ 1 నెలలో ఫలిస్తుంది. కళ వచ్చిన వెంటనే తెల్లవారుజామున మెరుగు వచ్చేస్తే సాధ్యమైనంత వరకు 2-3 రోజులు వస్తుంది. కాకపోతే కొన్ని రోగాలు ఉంటే ఆ కళను ఫలించవు. బాయిదర్ రోగాలు ఉంటాయి కొన్ని అనమాట. వాతకం పెత్తకం చైవ చింతితంచ అనువర్జయేత్. వాత రోగం ఉందనుకోండి అటువంటి వాడికి కలొచ్చినా ఫలించదు, వేస్ట్. పెత్తకం అంటే పైత్య రోగం. కలియుగంలో అంత ఎంతో పైత్యం లేకుండా వాడు ఉంటాడు, అందుకే మన కళలు కూడా ఫలించట్లే. ఈ వాత పైత్య రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు వచ్చే కళలు ఫలించవు. మూడవది చింతితంచ అనువర్జయేత్. దేని గురించి ఆలోచిస్తూ మనం నిద్రపోయామో అది కళలోకి వస్తే ఆ కళ ఫలించదు. ఉదాహరణకి అత్యద్భుతంగా 2020 అనే ఒక గొప్ప ఇల్లు కళలోకి వచ్చేసింది. పగలంతా మనం దాన్ని చూసాం అనమాట. 2020 నెంబర్ హౌస్, అప్పు తెల్లగా ఉంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉందని దాన్నే తలుచుకుని నిద్రపోయాం. అప్పుడు అర్ధరాత్రి కళ వచ్చి జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు, అయ్యా పద్మాకర్ గారు, 20-20 నెంబర్ ఇల్లు మీకు దానం ఇచ్చేస్తానంటే ఆ కళ ఫలించదట. ఎందుకని దాని గురించి ఆలోచిస్తూ పడుకున్నాం కనుక మనం. ఆలోచించకుండా ఉండగా హఠాత్తుగా వచ్చింది అనుకోండి కళ, అప్పుడు ఆ కళ ఫలిస్తుంది. ఇప్పుడు ఆ కళ అలా ఎవరికి రాకుండా ఉండగా ఆయన ఇల్లు ఆయన కళ దక్కాలి కొద్ది రోజులు పడి. ఎందువల్ల అయినా సరే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా అది కళ్ళలోకి వస్తుంది సహజంగా అనమాట. ఏదో ఒక కారు చూసాం బయట, ఈ కారు 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 అనుకున్నాం, అది మనకు కళ్ళలోకి వచ్చేస్తే ఆ కారు మనం కొనం. కానీ ఆలోచించకుండా హఠాత్తుగా ఒక కారు కళ్ళలోకి వస్తే మాత్రం అది తక్షణం ఫలిస్తుంది. అందుకని చింతితంచ అనువర్జయేత్తు. మనం దేనిని గురించి ఆలోచిస్తున్నామో అది కళ్ళలోకి వస్తే అది కూడా ఫలించదు. వాతం, పైత్యం, చింతితం ఈ 3 విడిచిపెట్టు. ఇక తగ్గిన ఆరోగ్యవంతుల కళలు ఫలిస్తాయి. ఎలా వస్తాయో కూడా చెప్పారు కదా మీకు. ఇప్పుడు ఏమి వస్తే ఏమి లాభమో చెప్పారు అన్నమాట. తెల్లని పురుషుడు కళలోకి వచ్చిందంటే అటువంటి వాడికి అన్ని శుభములే కలుగుతాయి. నల్లని పురుషుడు బాగా నల్లగా ఉన్నవాడు కళ్ళలోకి వచ్చాడా ఆ కర్టెన్స్ రంగులో, లేదా ఇప్పుడు ఈ ఎగ్జిట్ దగ్గర కనబడుతున్న రంగులో ఉన్నటువంటి మనిషి కళ్ళలోకి వచ్చాడంటే మాత్రం ఒక సంవత్సర కాలంలో మనం వీలునామా రహేసుకోవడం మంచిది. ఎందుకైనా మంచిది, వాడు ఎక్కువ కాలం ఉంటాడట. ఇక పెద్ద పెద్ద కోరలతో ఉన్నటువంటి వాళ్ళకి అల్లోకి వస్తే అనారోగ్యం వస్తుంది అని. దంతాలు, వికట దంతాలు, కోరలు, అడవి పంది కోరలు, రాక్షసుల కోరలు ఉన్నటువంటి వాడు, వంకర పళ్ళు ఉన్నవాడు కల్లోకి వచ్చిందా, వాడికి అనారోగ్యం, వాడికి పైచు రోగము, లేకపోతే ఎప్పుడు నిత్యం జలుబో, అజీర్ణ వ్యాధో వచ్చి పడిపోతుందట. నిద్రపోతున్నప్పుడు కల్లో అన్నం తింటున్నట్టు వచ్చిందంటే వాడికి కూడా అజీర్ణ వ్యాధి వస్తుంది. ఎసిడిటీ అనే ఒక రోగం పట్టుకుంటుంది వాడికి. నల్లని స్త్రీ ఎర్రని బట్టలు కట్టుకున్నట్టు వచ్చిందంటే మాత్రం అది మృత్యుదేవత. కలలో గాడిద, ఒంటె, మొసలి ఈ మూడు మీద ఎక్కినట్టు కల రాకూడదు. ఆ మూడు ఎక్కినట్టు కల వచ్చింది కాబట్టి వరసగా రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు చచ్చిపోయారు. త్రిజటా స్వప్నంలో రావణాసురుడేమో గాడిద మీద ఎక్కినట్టు, ఇంద్రజిత్తు మొసలి ఎక్కినట్లు, కుంభకర్ణుడు ఒంటె ఎక్కినట్టు కల వచ్చింది. చూసారు మీకు ఆ కల వచ్చిన తర్వాత రెండు నెలల్లో చచ్చిపోయారు వాడు. ఏనుగు ఎక్కినట్టు కల వచ్చిందంటే మాత్రం మంచి అధికారం, మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరే బాస్, ఇంకా అవతల వాడు ఎవడైనా సరే ఎస్ అనవలసిందే మీ వాటికి. అంత అద్భుతమైనటువంటి ఆధిపత్యం వస్తుంది ఏనుగు ఎక్కినట్టు కలొస్తే. చిత్రం ఏంటి తెలుసా, పీరుకు కనపడినా కూడా మంచిదే, ఏనుగులాగే పీరుకు కూడా. చచ్చిపోయిన శవం కల్లోకి వచ్చిందంటే మాత్రం మన ఇంట్లో దుర్వార్తలు వినబడవట, సుఖంగా ఉంటాం మనం. మలమూత్రాలు ఒంటికి పూసుకున్నట్టు కలొస్తే మాత్రం, చంటి పిల్లవాడు ఎవడో మలం వెళ్ళాడు, ఆ మలం ఒంటికి పూసుకున్నట్టు కలొస్తే బంగారం తా బాగా కొంటారంట, తెగొచ్చేస్తుంది బంగారం, చీప్గా కొనేస్తారు. వద్దంటే బంగారం ఈ రాత్రి అంతా ఇదే కలగంటారంట, మలం పూసుకున్నట్టమాట. అయితే తనంత తాను కలరావాలన్నమాట మలం లక్షణం. మళ్ళీ మలమూత్రాలు గుంటలో పడిపోయినట్టు కలొస్తే మాత్రం అది చాలా ఏ ఉద్యోగానికో ముప్పు, లేదా పదవికి ముప్పు, ఇంకేదో గండం వచ్చి పడిపోతుంది. బలం ఒంటికి పూసుకున్నట్టు వస్తే ఎంత లాభమో, డ్రైనేజీ గుంటలో పడితే అంత నష్టం. ఇవన్నీ నేను వరుసగా ఒక 80,000 శ్లోకాల్లో స్వప్నాధ్యాయం అంతా అద్భుతంగా రాశాడు. జ్యోతిశాస్త్రం, స్వప్నాధ్యాయం, శిబిర ప్రకరణం ఇవన్నీ కూడా అపూర్వ గ్రంథాలండి. మూల గ్రంథాలు చదవక పరికి వాళ్ళినటువంటి వాటితో మనం కంగారు పడుతున్నాం. దూరంగా శ్మశానం కనబడితే అందరికి కంగారే, శ్మశానం ఉందిట అక్కడ ఇల్లు కొనకూడదట వీడికేదో తెలుసున్నట్టుగా. ఒక్క శ్మశానం మీద నుంచి వచ్చే పొగ, చితాభస్మం మీద నుంచి వచ్చే పొగ మాత్రం రాకూడదు. అందుకే దానికి ప్రాయశ్చిత్తం కూడా చెప్పారు, ఇంట్లో శివుడిని పెట్టుకుంటే మళ్ళీ దానికి దోషం ఉండదు. కాబట్టి ఇలా చిన్న చిత్త కాబట్టి అన్నిటికీ భయపడకండి. శాస్త్ర ప్రమాణంతో కర్తవ్యం, ఏదో ఒక గ్రంథంలో శాస్త్రం చెప్పింది దాన్నే నమ్మాలి. అందులో పరమ భాగవతోత్తము లేని భక్తుడికి మధ్యాహ్నం పూట తెల్లని వ్యక్తి జడలు ధరించి విభూతి పూసుకున్నట్టు కలిస్తే వాడికి తప్పక ఈశ్వర సాక్షాత్కారం అయి తీరుతుందని చెప్పాడు బృహస్పతి. ఇప్పుడు ఆ కల వచ్చింది వీడికి, అలసిపోయి పడుకుని ఉన్నాడు. ఒగుళ ప్రకరాల కింద, పొగడ చెట్టు కింద హఠాత్తుగా కల వచ్చింది, అందులో ఒకడు కనపడ్డాట. వడలందల్ల విభూతి పూత పులితో లొడ్డాణము అల్లాడు కెంజడలు ఆత్మైక విచార నిశ్చల దృగజాతంబులు అచ్చైన కచ్చడము అంశం పునరుండమాల గళదేశాండుగుంద్రాలగా వడయండొక్కరుడ కుమారుకలలో బుద్ధ్యకృపామూర్తితో. ఇతనికి కలలో కరుణతో చూస్తున్న దృక్కులతో, అంటే ఆ చూపులలో ఏదో తెలియని ఒక ప్రేమ జాలి, నాయన బిడ్డ అని వాత్సల్య రసాన్ని గురిపిస్తూ ఒకనొక శివభక్తుడు కనపడ్డాడు. ఆయన ఎలా ఉన్నట్ట, ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు. విభూతి పూసుకోకుండా శివార్చన చెయ్యకూడదు, అది కఠోర నియమం. అందుకనే అగస్త్య మహర్షి కాశీఖండంలో ఎప్పుడు చూసినా విభూతిలో పడుకునేవాడు. ఆయన దేవతలంతా అగస్త్య మహర్షిని చూడడానికి కాశీ వెళ్ళారు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా, భస్మస్నాన శుద్ధాంగుడై ఆయన ఆశ్రమంలో బూడిద పూసుకుని, ఆ బూడిదలో పడుకుని ఆ ఒళ్ళంతా పూసుకున్నాడు. అదే ఆయనకి స్నానం అట, దానికి భస్మస్నానం అని పేరు. ఒళ్ళంతా విభూతి పూసుకుంటే అటువంటి వాడికి భస్మస్నానం చేసిన పుణ్యం వస్తుంది. భస్మం ఒట్టికి పూసుకున్న వాడికి మైల వస్తే అంటదు, జాతాశోచ మృతాశోచాలు అంటవు, ఏ దోషము ఉండదు. సహజంగా మలమూత్ర విసర్జనకి వెళ్ళాక, మల విసర్జనకి వెళ్ళాక స్నానం చేయాలి. మూత్ర విసర్జనకి వెళ్ళాక కాళ్ళు కడుక్కోకుండా గుళ్ళోకి వచ్చేస్తారు చాలామంది, అంతకంటే మహాపాపం పొరవట్లేదు. కానీ కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం లేకపోతే విభూతి పూసుకుంటే అప్పుడు అది స్నానంతో సమానం కనుక వాడికి ఆ దోషం పోతుంది. అందుకే అమెరికా వాళ్ళకి అసలు విభూతి పూ పెట్టండి అక్కడ. మాయదారు అసలు వాడు కాళ్ళు కడుక్కోవడం చూడలేదని చాలామంది, జీవితంలో. అంటే మీలాంటి మహాత్ములు గురించి కాదు, అలాంటి వాడు అయితే శుభ్రంగా విభూతి పూసేసుకున్నాడా, ఇంకా ఆక్షణమే వాడు భస్మ స్నానం చేసిన వాడు అవుతాడు. దిగ్భస్మరహితం పాలం దిగ్రామ అశివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్ విద్యాం అశివాశ్రయాం అని శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పారు. నుదుటికి విభూతి లేకపోతే ఆ నుదురు చూస్తే మహాపాపము అని. అందువల్ల తప్పని అంతో ఎంతో విభూతి పెట్టుకోండి. విభూతిర్ భూతి ఐశ్వర్యం, విభూతి అన్న భూతి అన్న ఐశ్వర్యము, ఆధిపత్యము సంపద ఈ రెండూ కలిస్తే దానికి ఐశ్వర్యం అని పేరు. ఐశ్వర్యం అంటే మంచి అధికారం, రెండవది సంపద, మూడవది శాంతి. ఈ మూడు ఉంటే దానికి ఐశ్వర్యం అని పేరు. విభూతి పూసుకోగా తప్పక ఈ మూడు లభిస్తాయి. అందువల్ల నుదుటికి విభూతి ఉండాలి. అలా విభూతి లేని నుదురు చూస్తే మహాపాపం అన్నారు వాడు. అందులో పొద్దున్నే లేవగానే దిక్మాల మొహం చూసామంటే విభూతి లేని వాడు మొహం అంతా ఇబ్బంది అట. అందుకని తప్పక విభూతి ధరిస్తారు. దిగ్రామ శివాలయం, శివాలయం లేని ఊళ్ళో అన్నం తినకూడదు, అది మహాపాపం. శవహస్త భోజనం అంటాం దాన్ని. శివుడు ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో అన్నం తింటే శవం చేత్తో పెట్టిన ఆహారం తిన్న దానితో సమానం అవుతుంది. అందుకే ఇళ్లలో ఒక శివలింగమైనా పెట్టేవారు పూర్వకాలంలో. శివాలయం కింద లెక్క కనుక శివలింగం ఉంటే. దిగ్ అనీశార్చనం జన్మ, శివుణ్ణి పూజించకపోతే ఆ జన్మ దండగా అన్నారన్నమాట. అందుకే శివుడి మీద ఎంతో కొంత వేయాలి. చేతులారంగ శివుని పూజింపడే అని ఎందుకన్నారు మరి, శివార్చన చేయకపోతే ఆ జన్మ దండ కన్న. దిగ్ విద్యాం అశివాశ్రయం, శివ పూజ లేని విద్య విద్య కాదు. అందుకే అక్షరాభ్యాసం చేసినప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మంత్రం చెప్పిస్తారు. అక్కడ శివార్చన ఉంది కనుక అది లేకపోతే ఆ విద్య విద్య కాదు కనుక. అందువల్ల మహాత్ములందరూ కూడా ఒళ్ళంతా విభూతి పూసుకునేవారు. చెప్పగా ప్రత్యేకంగా అగస్త్యుడు రోజు భస్మస్నాన శుద్ధాంగుడు అని అంటాడు, ఒళ్ళంతా భస్మం పూసుకుంటాడు. అలాంటి భస్మం పూసుకున్నవాడు ఒక ఆయన ఈ నిద్రపోతున్న భక్త తిన్ననికి దర్శనమిచ్చాడు. ఒళ్ళంతా విభూతి పోత. పులితోలు నడుముకి వడ్డాణం కట్టుకుని కత్తుకున్నాడు. పూర్వం బంగారంతో వడ్డాణం చేయించి నడుముకి కట్టుకునేవారు ఆడవాళ్ళు. ఆ వడ్డాణం పెట్టుకుని పెళ్ళిళ్ళలో దిగ్గు రంగాన్ని తిరుగుతుంటే ఎంత అందంగా ఉండేదో పూర్వం అనమాట. ఆ పంజాబీ డ్రెస్సు బెత్తడి గొడ్డలో కట్టుకుని పెళ్ళిళ్ళకి వచ్చేవారు కదా పూర్వం. చక్క పూర్వం పతివ్రతలో ఉండేవారు లేండి. ఆ వాళ్ళు ఏం చేసేవారంటే నడుముకి ఈ వడ్డాణం పెట్టుకునేవారు. మంచి బంగారంతో ధగధగలాడిపోతున్న వడ్డాణాలు ధరించేవారు. ఈయన పులితోలే నడుముకి వడ్డాణంగా పెట్టుకున్నాడు. అల్లాడు కింజడలు, కెంపు జడ కింజడ, ఎర్రని జడలు ఇలా అల్లాడుతున్నాయి. ఆయనకి జడలు కట్టింది చుట్టూ. ఆయన ఇలా కదిలినప్పుడల్లా ఈ చుట్టూ కూడా కదులుతుంది అనమాట. జరదా చుట్టూ కదిలినట్టుగా తనను తానే మనస్సులో ధ్యానం చేసుకుంటున్నాడు. దానికి ఆత్మధ్యానం అని పేరు అనమాట. అటువంటి మహాత్ముడు గోచి ధరించి మళ్ళీ ఆయన పెద్ద వస్త్రాలు కూడా కట్టుకోరు. గోచి కూడా ఒక గజ చర్మాన్ని కట్టుకొని మెడలో గళదేశ స్థాణువున్ కంఠంలో ఒక లింగాన్ని ధరించాడు. లింగధారి అన్నమాట ఆయన. కపాలమాల కూడా ఇవన్నీ ధరించి ప్రేమగా చూశాడు. తిన్నాడు ఇదంతా కలర్ కూడా నిజమే అనుకుంటాడు. అది నిజమే, నిజం లాంటి కళ కలలాంటి నిజం. వాడిని అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ఆ రూపంలో దర్శనమిచ్చాడు. లేకపోతే ఆ రూపం ఏమిటి? ఈయన ఎవరు మీరు అని అడగబోతూ ఉంటే నాయన నేను ఎవరినో తర్వాత చూద్దాం. ఈ పక్కనే ఒక గొప్ప మందిరం ఉంది, అందులో ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన నీ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. అసలు మీ తండ్రి తల్లి ఆయనే, వెళ్ళి ఆయన పట్టుకో అన్నాడు. ఈ పక్కనే శలయేటి పక్కన ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూడు. ఎంతకు మించి ఏం చెప్పలేదు. ఈయన ఉరికి వెళ్ళి లేచాడు, వెలుగు వచ్చేసింది. తీరా చూస్తే చెట్టు కింద కొడుకు నిద్రపోయాడు తప్ప ఏమీ లేదు. ఎవరైనా కల్లో కనపడ్డారా లేక ఇది నిజమేనా, ఇక్కడ పక్కన ఎక్కడో శివుడు ఉన్నట్టు చూద్దామని తెగవెత్తిగాడు. ఆనాడు ఈనాటి ఆలయం కదా కేవలం మహాశిలల మధ్యలో పెట్టారు. తర్వాత ఇప్పుడున్న ఆలయాన్ని యాదవరాజు కట్టించాడు. యాదవరాజు ఒక ఆయన, నేటికి 5000 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించాడు. అంత పూర్వం అనమాట ఇది. కాబట్టి అప్పుడు కేవలం కొన్ని ఘటశిలలు, మధ్యలో అద్భుతమైన వాయులింగం ఉన్నది. కాళహస్తీశ్వరుడు వాయులింగం. ఆ పక్కన అదిగే దీపం పెడితే గాలికి రెపరెపలాడినట్టుగా రెపరెపలాడుతుంది. చాలా అద్భుతమైనది. పంచభూతలింగములు ఈ సృష్టిలో 5 ఉన్నాయి మనకి. మన అదృష్టవశాత్తు అన్నీ మనకి దగ్గరలోనే ఉన్నాయి. దక్షిణ భారతంలో ఎక్కువగా ఉన్నాయి, అయినా మనం పట్టించుకోవట్లేదు కనుక. శివుడికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, అని ఐదు ముఖాలు ఉన్నాయి. అందులో సత్యోజాతం పడమరద అనమాట. వామదేవం మనకి ఉత్తరం వైపు ఉంటుంది. ఇదో తత్పురుషం తూర్పు కేసు. అఘోరముఖం దక్షిణం కేసు ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా దక్షిణ సంప్రదాయం అది, అఘోర సంప్రదాయం. దాని గురించి కూడా ఒకరోజు చెప్పుకుందాం మనం. ఈశానము అనే ముఖం ఊర్ధ్వంగా ఉంటుంది. ఈ ఐదు ముఖాల నుంచి ఐదు భూతాలను సృష్టించాడు ఈశ్వరుడు. అవే పంచభూతాలు. అవే వరుసగా భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం. శివుడి పంచముఖాల నుంచి ఐదు భూతాలు పుట్టాయి. అందులో నుంచి ఒక్కొక్క అక్షరం తీసుకుని మనకు ఒక మహామంత్రం ఇచ్చాడు. అదే నమశివాయ. ముందుగా నభము అంటే ఆకాశం. నభము ఆకాశంలో నకారం తీసుకొచ్చి ఒక పక్కన పెట్టారు. మరుత్ అంటే గాలి, అందుకని నా పక్కన మా చేర్చారు. శిఖి అంటే అగ్ని, ఆ సిని పక్కన చేర్చారు, అక్కడికి నమ సి. వారి అంటే నీరు, అందులో వా పట్టుకొచ్చారు. జ్యా అంటే భూమి, అందులో యకారం పట్టుకొచ్చారు. అనగా శివుడు ఐదు ముఖములను సృష్టించుకుని తనకి ఈ ఐదు ముఖాల నుంచి ఐదు భూతాలను సృష్టించి ఆ ఐదు భూతాలలో ఉన్న మొదటి అక్షరములన్నిటి కలిపి నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఏర్పాటు చేశారు. అందుకని శివుడికి ఒక్కసారి నమశివాయ అని మనం జపం చేస్తే పంచాక్షరి మంత్రాన్ని ఆయన పంచముఖాలని అభిషేకించినట్టే, పంచభూతాలని మన శరీరంలో ఉంచుకున్నట్టే. అంత మహత్తర మంత్రం అది. ఆ పరమేశ్వరుణ్ణి నమశివాయ అనే పంచాక్షరి మంత్ర స్వరూపుణ్ణి ఈయన వెతుక్కుంటూ లోపలికి వచ్చాడు. అక్కడ కనపడింది. అందులో ఈ లింగం పక్కన వాయువుకి రెపరెపలాడుతున్న దీపం కూడా కనపడింది ఆయనకి. ఇందులో వాయులింగం అని చెప్పాం కదా, శ్రీకాళహస్తి. జంపుకేశ్వరం అని ఉన్నది, అక్కడ జలలింగం. శివుడికి ఐదు ముఖాల్లో నుంచి ఐదు భూతాలు వచ్చాయి. ఐదు భూతాల నుంచి ఐదు లింగాలు స్థాపించాడు. కాళహస్తి వాయులింగం, జంపుకేశ్వరం జలలింగం. ఇక చిదంబరం ఉంది, అది ఆకాశలింగం. అందుకే ఆకాశం కనపడదు అక్కడ. అందుకే చిదంబర రహస్యం అంటాడు. ఏ కనపడదు అక్కడ ఆకాశాన్ని మీరు చూసినట్టే అనమాట. చిదంబర రహస్యం అంటే అది నటరాజు గారే. ఇక కంచి ఉందే, అక్కడ భూలింగం. మట్టితో తయారు చేసిన పృథ్వీలింగం అనమాట వరసగా. అరుణాచలం అగ్నిలింగం. ఐదు లింగాల్లో మన అదృష్టవశాత్తు తెలుగు వారికి ఒక్క కాళహస్తి వాయులింగం అంటే దక్కింది. మిగతావన్నీ మనకి తమిళనాడులోకి వెళ్ళిపోయి చూసారు ఆశ్చర్యకరంగా. కానీ ఒక్కడున్నా చాలు, వాయువు ఒకడుంటే ఇవన్నీ ఉన్నట్టేట. వాయువు ఉన్న చోట ఇవన్నీ ఉంటాయి. వాయువు భూమిని లాక్కురాగలదు మట్టిని. వాయువు జలాన్ని ఇడ్చి మనకు అందించగలదు. వాయువు ఆకాశ శబ్దగుణానుగాన్ని అందించగలదు. వాయువు అగ్నిహోత్రాన్ని ప్రజ్వరల చేయగలదు, ఆర్పగలదు. అందుకే కావాలని ఆయన అక్కడ ఏర్పడ్డాడు ఆ ప్రత్యేక ప్రాంగణంలో. అందుకని అన్ని లింగాల్లోకి వాయులింగానికి ఒక ప్రత్యేకమైన దివ్యశక్తి ఉన్నది. అక్కడ గనక ఎవడైనా సోహం అని హంస గాయత్రిని జపిస్తే, యోగాభ్యాసం చేస్తే ఆ క్షణమే యోగశక్తి వాడికి తెలుస్తుంది. మనిషి యోగి అవ్వాలంటే అందుకే కాళహస్తి వెళ్ళి తీరాలి. గ్రహణం వచ్చినప్పుడు అన్ని గుళ్ళు మూసేస్తారు కదా, ఒక్క కాళహస్తి ఎందుకు పోయిరో తెలుసా మీకు? అది వాయులింగం అవడం లేదు. వాయువుకి పోయడమే ఉంటుంది, అంతటా ఉంటుంది. కనుక దీపం అంటే అర్పగలం, కానీ వాయువు మన మనస్సులో ఎప్పుడు ఉంటుంది. వాయువు ఎక్కడుంటే అక్కడ రాహువు, కేతువు, కుజుడు, ముగ్గురు ఉంటారు. అందువల్ల రాహుకేతువులకి ప్రత్యేకంగా పూజ అక్కడే దొరుకుతుంటుంది. కుజ పూజకి కానీ చెయ్యాలన్నా అక్కడికే వెళ్ళాలన్నమాట. కారణం అది సర్పదోషములన్నీ పోవాలంటే వాయులింగాన్ని ఎందుకు పూజించాలో తెలుసా? పెద్ద పెద్ద సర్పాలు ఆదిశేషుడు, వాసుకి లాంటి వాళ్ళు కేవలం వాయువుని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. అందువల్ల వాయుభక్షణ మాత్రమే చేసేవి సర్పములు గనక ఆ సర్పదోషం తొలగించుకోవడానికి వాయుస్వరూపుడైన ఈశ్వరుడిని పూజించాలి. ఆ క్షణమే ఈ దోషాలన్నీ పోతాయి. అటువంటి దివ్యలింగం అది. అక్కడికి వెళ్ళి ఆ లింగాన్ని చూడటంతో ఏదో తెలియని పులకెత్తి వచ్చేస్తున్నాయి. ఆహా, నా జాతకం దయ్యమైపోయింది అనుకున్నాడే. ఈ శివుడిని చూడగానే అదేదో శివలింగము రాయి అనిపించల. నాకు కలలో కనిపించిన గురువు గారు చెప్పినటువంటి ఈశ్వరుడు ఈయనే, ఈయన నా ప్రభువు, నా తండ్రి అనిపించింది. వెంటనే వీడు కౌగిలి చేసుకున్నాడు. ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. స్వామి ఇక్కడ దాక్కున్నావా అన్నాడు ఆయన. అయ్యా ఇక్కడ రాశారంటే ఒక పద్యం, ఒక ఐదు నిమిషాలు తీసుకొచ్చుగా పర్వాలేదు. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటి సింగముల్ కాశ్యూ కుట్ర నట్టడవి ఈ కల్దూవి క్రీడ
ఏ యాసం గట్టితివి ఏటి గడ్డ ఇల్లు నీ వాకొందసో కూడు నీళ్ళే సొట్టంగులు తెచ్చి పెట్టెదరు నీ గిందేటికే లింగమా.
దూర్చెటి కాళహస్తీశ్వర మహాత్ములు రాసిన పూర్వపచనం అండి. ఓ స్వామి, ఇక్కడ కొండ గుహ దగ్గర పక్కన కాళహస్తి పక్కన సువర్ణముఖి అనే నది ప్రవహిస్తుంది. ఆ నదీ తీరంలో ఏటి గట్టన ఇక్కడ ఇల్లు కట్టుకున్నావా, రాళ్లతోటి ఈ చిన్న ఇల్లు కట్టుకున్నావా, ఇక్కడ ఎవరున్నారు నీకు దిక్కు, చలేస్తే గుడ్డ కప్పేది ఎవరు, స్నానం చేయించేది ఎవరు, ఆకలి వేస్తే కూడు నీళ్లు ఏ చుట్టాలు తెచ్చి పెడతారు, ఇక్కడ ఒంటరిగా ఉండవు, పైగా పులులు సింహములు గాసింబెట్టెడు కుట్ర నట్టడవి, పైగా సిరు పులులు సింహాలు భయంకర క్రూర మృగాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ క్రూర మృగాల మధ్యలో భయం లేకుండా ఎలా ఉన్నావు, సూర్యుడికి భయం అంటే ఆయన తన తండ్రి అనుకుంటాడుగా, అందుకని నీకు భయం ఏదా, ఎలా ఉన్నావు అన్నాడు. ఇప్పుడు నేను చదివింది పద్యం, నిజంగా శారదోల పద్యం అది, కానీ ఆ పద్యాన్ని రాసిన ఆయన ఇప్పుడు నేను చదివిన రీతిలో చదివితే పద్యంలో అనిపిస్తుందా, ఒక కోయివాడి భాషలో రాశాడు ఆయన అని చెప్పాలండి. దాన్ని రెండోసారి చదువుతాను బయట చూడండి. పూర్వం కుర్రో కుర్రని ఏకలుచ్చుకొచ్చేవారు కదా కోయివాళ్ళు, అదే భాష. ఓ స్వామి, ఇటువంటి కొండదనిలో ఒంటిలు బులులు సింగములు గాసింపెట్టెడు కుట్రనొట్టడవి ఈ కల్దూవి క్రీనీడ ఏ యాసం గట్టిది వేటిగడ్డనీరు నీ వాకొండతో కూడు నీళ్ళు ఏ సొట్టంబులు తెచ్చిపెట్టదు నీ గిందేటికే లింగమ. ఇది అసభ్యం. ఎంత బాధాశీలు వాళ్ళు, భాషని తేడా రానివారు, మళ్ళీ అంత అద్భుతంగా పద్య రూపంలో రాశారు. అలాగా ఈ జుబి చెట్టు ఉండేది పూర్వం అక్కడ, ఈ పెద్ద జుబి చెట్టు కింద ఎలా కట్టుకున్నావయ్యా, ఎలా బతుకుతావు అన్నాడు ఆయన. అబ్బో మా ఇంటికి వచ్చేయకూడదా అన్నాడు. మా ఊళ్ళో మంచి గుడిసెలు ఉంటాయి, చల్లగా ఉన్నప్పుడు మేము చెక్క చర్మాలు పులి చర్మాలు కప్పుతాం, ఆకలేసిందనుకో మా వాళ్ళు భలే వండుతారు, అట్ల పెట్టలు వండుతారు, కోళ్ళు వండుతారు, కుక్కలు వండుతారు, అడవి పంది మాంసం ఆయించి కాల్చి ఉప్పు కారం వేసి పెడుతూ ఉంటే ఏ విరుచో. నాయన నా మాట విను, ఇక్కడ వేస్ట్ చేయక టైము, అక్కడ టేస్ట్ చేయొద్దు కానీ మాంసం రా అన్నాడు ఆయన. బతిమాలాడు, ఎన్ని చెప్పండి ఆయన కథలు, ఈయన కౌగిలించుకుని వస్తావా లేదా అన్నాడు. ఈ ఇద్దరి సంభాషణతో కూడిన అపూర్వ ఘట్టాన్ని మళ్ళీ మనం నేను చెప్పుకుందాం రేపటికి కాస్త. వైరు కూడా ఏర్పాటు చేసి, మంచి వైరుకి ఏర్పాటు చేసి, ఆ పుణ్యం మాత్రం ఓటు కట్టుకోండి. ఇంత మహత్తర కార్యక్రమాన్ని స్వల్పకాలంలో ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈశ్వర కటాక్ష సిద్ధి రసిస్తాను.